అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ఇప్పుడు అమృతవాక్ను విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పశ్చాత్తాపము గురించి తెలుసుకుందాం. ఒకరోజు తండ్రిదేవుడు పరలోకరాజ్యములో తన దూతల సమూహములో ముగ్గురిని ఎంపిక చేసి భూలోకానికి వెళ్లి ఒక 3 విలువైన వస్తువులను, విలువైన వాటిని తీసుకురమ్మని పంపిస్తారు. అలా పంపించినప్పుడు 3 దేవదూతలు కూడా భూలోకమంతా సంచరిస్తారు. అలా సంచరిస్తూ ఒక దేవదూత అప్పుడే పుట్టినటువంటి ఒక పసి బిడ్డని యొక్క హృదయాన్ని, ఇది పాప మలినము అంటలేని ఎంతో పవిత్రమైనది అని తలంచి ఆ హృదయాన్ని తీసుకెళ్తారు. మరొక దేవదూత మరలా అలా సంచరిస్తూ ఒక పునీతిని హృదయాన్ని తీసుకెళ్తారు. మరొక దేవదూత సంచరిస్తూ అలా ఒక దేవాలయము ప్రాంగణం బయట తన పాపాల కొరకు పశ్చాత్తాప పడుతున్నటువంటి ఒక పాపాత్ముని పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో దుఃఖిస్తూ తన పాపాలను మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి, మారు మనస్సు కొరకు వేడుకుంటున్న ఆ యొక్క పాపాత్ముని యొక్క కన్నీరుని ఆ దేవదూత తన దోసిళ్లలో పట్టి తీసుకెళ్తారు. 3 దేవదూతలు కూడా తండ్రి వద్దకు వెళ్తారు. తండ్రి అడుగుతారు, మీరేం తెచ్చారో నాకు ఒకసారి చూపించండి అని. అప్పుడు 3 దేవదూతలు వారు తెచ్చిన విలువైన వాటిని చూపిస్తారు. అప్పుడు 3 విలువైన వాటిని తండ్రి దేవుడు పరీక్షించి చెప్తారు, ఈ 3 అత్యంత విలువైనది ఆ 3 దేవదూత తెచ్చిన ఆ పాపి కన్నీరు అని చెప్తారు. ఇది ఒక కల్పితమైన కథ అయినప్పటికీ కూడా ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఈ ప్రపంచమంతటిలో కూడా దేవుడు ఇష్టపడేది పశ్చాత్తాప హృదయముతో మారు మనస్సు పొంది దేవుని యొక్క కృప కొరకు ఎంతో ఆతృతగా తన దేవుడు తన పాపాలను ఎప్పుడు మన్నిస్తారా అని ఎదురు చూస్తూ ఉండే ఆ పాపి యొక్క కన్నీరు దేవుని సన్నిధిలో ఎంతో విలువైనదిగా పరిగణింపబడుతుంది. అదేవిధంగా కీర్తనకారుడు అంటాడు, దేవా, నా పాపముల పట్ల నీ మోమును పక్కకు తిప్పుకొనుము, నా పాతకములనెల్లా తుడిచివేయుము, నాలో నిర్మల హృదయమును సుజింపు, నూతనమును స్థిరమైన మనస్సును నెలకొల్పు. అంటే ఆ పశ్చాత్తాపము, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవునికి దూరమవుతాం, అప్పుడు వెంటనే భక్తుడు దావీదు తన పాపను ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడతాడు. దావీదు జీవితంలో చేసిన చాలా పెద్ద తప్పు బెత్షెబాతో పాపం చేయడం. తను మహారాజు అయినప్పటికీ కూడా ఒక పాపము తన దేవుని కృపకు దూరముగా వెళ్లిపోయేలా చేస్తుంది. నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడతాడు. హెచ్చరింపునప్పుడు దావీదు మహారాజు, ఆనాటి రాజరిక సాంప్రదాయం ప్రకారము రాజుకు అనేక మంది భార్యలుంటారు, రాజుకు అనేక మంది పత్నులుంటారు, అనేక మంది ఉపపత్నులుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు తను ఒక స్త్రీని కామిస్తారు. కానీ నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకుంటారు. ఒక రాజుగా నేను చేసింది సరి అయినదే అని తను సమర్థించుకోలేదు. తరువాత తను చాలా వేదనతో దేవుని ఎదుట తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడతాడు. అప్పుడు నాతాను దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ తను పశ్చాత్తాప పడిన విధానము దేవునికి అంగీకారయోగ్యమైనది. దేవుడు దావీదు పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తారు. ఎప్పుడైతే దేవుడు అంగీకరించారో, దేవుని యొక్క అంగీకారాన్ని పొందిన ఆ పశ్చాత్తాపము దావీదుని పాప విముక్తిని చేస్తుంది. కానీ తనకు ఆ పాపం నిమిత్తము దావీదుకి దేవుడు భయంకరమైన శిక్షను విధిస్తారు. కానీ దేవు దావీదు పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకుము, నీ రక్షణానందము నాలో మరలా దయచేయుము. అంటే ఆ తను ప్రార్థించే ఆ ప్రార్థన పాప క్షమాపణను దేవుడు తనకు కలిగించమని తను వేదనతో ప్రార్థించినట ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. ఈ విధంగా దేవుడు అంగీకరించిన పిదప దావీదు బెత్షెబాలకు పుట్టిన మొదటి బిడ్డ చనిపోయినప్పటికీ రెండవ బిడ్డను మహోన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారు. సొలొమోను అనే ఒక జ్ఞానవంతుడిని దేవుడు బిడ్డగా ఇస్తారు, ఒక మహారాజుగా వెలుగొందుతాడు. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది? దావీదు చేసినటువంటి పాపాన్ని తను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, నిండు మనస్సుతో పశ్చాత్తాప పడినప్పుడే. కనుక మనం చేసిన పాపాన్ని మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరలా జీవితములో ఆ పాపము చేయకుండా మనం జీవించాలి. అప్పుడే మన జీవితము దేవునికి అంగీకారయోగ్యమవుతుంది. మరలా మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. యోబు మహాభక్తుడు, ధర్మాత్ముడు, దోషరహితుడు, దేవుని ఆజ్ఞానుసారము జీవించేవాడు, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే మహాభక్తుడు యోబు. ఇలాంటి యోబు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా తను ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా తన బిడ్డల కొరకు ప్రార్థిస్తాడు. యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఇంత ఐశ్వర్యము చూడండి, మనకి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం కాదు, అన్నీ ఉన్నప్పుడు, సకల సౌఖ్యాలు ఉన్నప్పుడు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడము అనేది ఎంతో ఉత్తమమైనది. అలా యోబు దేవుని ఎదుట తన కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము ప్రతిరోజు కూడా వేకువనే లేచి దేవుని స్తుతించిన తరువాత వారు పొరపాటున ఏవైనా దేవునికి ఇష్టము లేని కార్యము చేస్తారేమో, దేవునికి అమంగళకరమైనది ఏమైనా చేస్తారేమో అని చెప్పి ముందుగానే పాప ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తాడంట. మనము బిడ్డలకు అనేక వస్తువులు కొనిస్తాం, అనేక సౌఖ్యాలను కొనిస్తాం, సమస్తము కూడా బిడ్డల కొరకు మనం ఇవ్వడానికి రెడీగా ఉంటాం, దైవ మార్గములో కూడా పెంచుతాం. కానీ యోబులాగా వారి పాపాల కొరకు, అంటే వారు పాపము తప్పు చేసిన తరువాత మనము వారిని దండిస్తాం, కానీ యోబు ఎంత గొప్ప భక్తుడో చూడండి. యోబు తాను తన బిడ్డలు పాపము చేస్తారేమో అని ముందుగానే తలంచి, ముందుగానే ఆలోచించి ప్రాయశ్చిత్త బలిని దేవుడికి సమర్పిస్తారంట. అంటే అంత గొప్ప భక్తుడు, పశ్చాత్తాపం యొక్క విలువ తెలిసినవాడు. దేవునికి తను యోబు భక్తుడు తన ప్రార్థనలో చెప్తూ ఉంటాడు, దేవా కుడి ఎడమలైన, కుడి ఎడమల బెత్తెడైనను నా పాదములు తొట్రిల్లకుండా చేయు తండ్రి, నీ వెలుగు మార్గములో, నీ సత్య మార్గములో నేను జీవించేలాగున చేయు తండ్రి అని యోగు మహాశయుడు నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడంట. అంటే ఆయన మనస్సు నిండా కూడాను దేవుని పట్ల భక్తి, ప్రేమ, దేవుని యొక్క కరుణకు నేను నోచుకోవాలి అనే ఆతృత ఆయన జీవితంలో కనిపిస్తుంది. నిరంతరము చేసిన పాపాలకు, అసలు యోబు పాపం చేయడంట, చాలా పవిత్రంగా జీవిస్తాడు. అయినా సరే ఒక చిన్న ఆలోచన రూపములో, లేదు అంటే ఒక చిన్న కార్యం రూపములో పొరపాటున చేస్తానేమో, తాను చెయ్యడమే కాదు తన బిడ్డలు చేస్తారేమో ముందుగానే ఆలోచించి పశ్చాత్తాప బలిని అర్పిస్తారు. అంటే పాప పశ్చాత్తాపానికి అంతటి విలువ ఉంది. అదేవిధంగా నూతన వేదంకి వస్తే పశ్చాత్తాప పడిన అనేక మంది ఈ దేవుడు కరుణిస్తారు. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కరుణ మనలను చేరడానికి ఏది అడ్డంగా ఉంది అంటే మన పాపాలే. కనుక ఆ పాపాల కొరకు మనం పశ్చాత్తాప పడాలి. ఏ విధంగా? దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుని కరుణ మన మీదకి రావాలి అంటే అడ్డుగా ఉన్న ఆ యొక్క తెర, అదే పాపపు తెరను మనం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి. మన మొరను ఆలింపలేని చెవిటివాడు కాడు మన దేవుడు. మన యొక్క మనకు తన రక్షణను అందించలేని దుర్బలుడు కాదు. ఎందుకు మనకి ఆయన కృప చేరటం లేదు అంటే కేవలం మన పాపాలే కనుక మన పాపాలను ఒప్పుకొని మనం ప్రాయశ్చిత్తపడాలి. అప్పుడు ఆయన కృప ప్రాతకాల సూర్యుని వలె మన మీద ప్రకాశించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
వందనం యేసు వందనం, వాక్యమై ఉన్న యేసు వందనం. వందనం యేసు వందనం, వాక్యమై ఉన్న యేసు వందనం.
తొలి ఆదాము పాపం చేశాడు. అతడు మన నరజాతికి శిరస్సు కనుక అతని పాపం మనకు సంక్రమించింది. అతని వలన మనమంతా పతనమైపోయాం. ఈ పాపానికి పరిహారం చేయడం కోసమే రెండో ఆదాము అయిన క్రీస్తు వచ్చాడు. ఆ తొలి ఆదాము పాపంలో ఓ స్త్రీ కూడా పాల్గొంది. ఆమె పాపం దానంతటదే మనలను నాశనం చేసి ఉండదు. ఆదాము పాపము చేయకుండా ఏవమాత్రమే పాపం చేసినట్లయితే మనం పతనమైపోయి ఉంటాం. ఎందుకంటే ఆమె మనకు తల కాదు, కాని ఆదాము పాపముతో కూడి ఆమె పాపము కూడా మనకు నాశనం తెచ్చిపెట్టింది. తొలి ఆదాము మనలను నాశనం చేసినట్లే మలి ఆదామైన క్రీస్తు మనలను ఉద్ధరించాడు. అతనిలాగే ఇతడు నరజాతికి శిరస్సు కనుకనే క్రీస్తు రక్షణ మనకు సంక్రమించింది. ఈ రెండవ ఆదాము ఉద్ధరణలో ఓ స్త్రీ కూడా పాల్గొంది. ఆమె ఉద్ధరణం దానంతటదే మనలను రక్షించి ఉండదు. నరజాతికి శిరస్సు క్రీస్తు కాని మరియమాత కాదు. క్రీస్తు శిలువ మీద చనిపోకపోయినట్లయితే మరియమాత ఎంత కృషి చేసినా మనకు రక్షణ లభించి ఉండదు. కాని క్రీస్తు రక్షణ కార్యంలో మరియమాత కూడా పాల్గొనడం వల్ల క్రీస్తుతో పాటు ఆమె కూడా మనలను రక్షించింది. మరియమాత మూడు దశల్లో సహరక్షకిగా వ్యవహరించింది. క్రీస్తు జననముందు, కల్వరి మీద, మోక్షం నుండి. మొదట క్రీస్తు జననమందు మరియమాత సహరక్షకి. దేవదూత తన సందేహాన్ని తీర్చగానే మరియమాత నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అంటుంది. ఈ వాక్యం ఈ నేల మీద నరులు పలికిన వాక్యాలన్నింటిలోనూ గొప్ప వాక్యం. ఈ వాక్యం ద్వారా పితతో పాటు, సుతినితో పాటు మరియమాత కూడా మనుష్యావతారానికి సమ్మతించింది. ఈ సమయంలో ఆమె మనందరికీ ప్రాతినిధ్యం వహించింది. రెండవదిగా మరియమాత కల్వరి మీద మన రక్షణలో పాల్గొంది. ఆమె కల్వరి కొండ మీద క్రీస్తుతో పాటు తానూ బాధలు అనుభవించింది. అతని నెత్తుటితో తన కన్నీటి బొట్లను మేళవించింది. అతనితో పాటు తాను ఇంచుమించుగా చనిపోయింది. తల్లి హక్కులన్నింటినీ విడనాడి క్రీస్తును పరలోకపితకు అర్పించింది. శిలువ మీద ఓ బలి అర్పింపబడుతుంటే ఆమె హృదయంలో కూడా ఓ బలి అర్పింపబడింది. ఈ విధంగా క్రీస్తును కల్వరి కొండ మీద పితకు అర్పించింది. మూడవదిగా మరియమాత మోక్షం నుండి కూడా మన రక్షణలో పాల్గొంటుంది. ఆమె ఈ లోకంలో ఉండగా నరులకు సాయపడింది. ఆమె సాన్నిధ్యం ద్వారా ఎలిజబెతమ్మ గర్భంలో యోహాను పునీతుడయ్యాడు. ఆమె వేడుదల ద్వారా ప్రభువు కానాపురిలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యెరూషలేము మీది గదిలో ఆమె శిష్యులు పరిశుద్ధాత్మను పొందాలని ప్రార్థన చేసింది. ఈ విధంగా భూమి మీద జీవించి ఉన్నప్పుడు నరులకు సాయపడుతూ వచ్చిన మరియ తల్లి మోక్షంలో ఉండి మాత్రం మనల్ని మర్చిపోతుందా? ఆమె స్వర్గంలో ఉండి అహోరాత్రులు మన రక్షణ కోసం క్రీస్తుని మనవి చేస్తుంది. మనం సైతాను చేతుల్లో చిక్కుకోకుండా ఉండేలా తోడ్పడుతుంది. మరియమాత తన శిశువైన క్రీస్తును ప్రేమించినంతగా భూలోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డను ప్రేమించి ఉండదు. అయినా ఈ మరియమాత తన బిడ్డను మన రక్షణ కోసం అర్పించడానికి వెనుదీయలేదు. ఇలాగే క్రైస్తవ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను క్రీస్తు సేవకు సమర్పించటానికి వెనుకాడకూడదు. మరియ గర్భసీమలో గోధుమ పైరు పంట పండింది, ద్రాక్ష పండ్లు కాసింది. ఆ తల్లి మనకు స్వర్గపు రొట్టెను, స్వర్గపు రసాన్ని అందిస్తుంది. ఈ రొట్టెను భుజించి ఈ రసాన్ని పానం చేసి ఆకలి తీర్చుకుందాం, సంతృప్తి చెందుదాం.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.